हाँ गुरुर विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्व चैतन्य रूपान्ताम् आद्याम् विद्याम् च धीमहि धियो यः प्रचोदयात्। बुद्धिर्बलम् यशो धैर्यम् निर्भयत्वम् नरोगता अजाद्यम् वाक्पटुत्वम् च मन्मत्स्मरणात् भवेत्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। గురుదేవులు మనకి చెప్పారు ఏమంటే, తల్లి మొట్టమొదట గురువు అని. కొన్నిసార్లు అది మనం విన్నాం, తల్లిదండ్రులు అంటే ఇద్దరు, తల్లి తండ్రి. అఫ్కోర్స్ తల్లి అని ఎందుకు చెప్తారంటే, తల్లి చెప్తేనే అది తండ్రి అని తెలిసిందని కూడా అమ్మ ఒకసారి అన్నారు. సో అలాగే ఈ భగవద్ విషయంలో కూడా ఇప్పుడు అందరూ అంటూ సోదరుడు మూర్తి శ్రీనివాస మూర్తి జపనారాయణ ప్రసాద్ గారు అన్నప్పుడు అది చెబితేనే మనకి వాళ్ళు మార్గదర్శకులు అన్నమాట. అలాగా ఒక భక్తుడి గురించి నాకు గుర్తుకొచ్చింది అని చెప్తే, అతడు చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడు కాదు. గుజరాత్ లో అతని పేరు నర్సింగ్ మెహతా. వాళ్ళు ఇద్దరు కొడుకులు, వాళ్ళ అమ్మా నాన్నకి. పెద్దవాడు కంప్యూటర్, ఈయన చిన్నవాడు. ఆయన మాట్లాడేవాడు కాదు. పాపం తల్లిదండ్రులు ఆయనకి 5 ఏళ్ళు ఉన్నప్పుడే పరమపదించారు. అయితే తను అన్నగారును మేనత్త ఆవిడ ఉండేది, వాళ్ళిద్దరూ పెంచుతూ ఉంటారు అన్నమాట. అసలు మాట లేదు, ఉలుపు పలుపు లేదు ఆయన. అప్పుడు ఆ ఊరికి ఎవరో మహాత్ముడు వచ్చారు. వాళ్ళు గుజరాత్ లో ఒక ఊర్లో జూనాగఢ్ అన ఏదో ఒక ఊర్లో ఉంటూ ఉండేవారు. అక్కడ ఏదో రథయాత్రకి వెళితే, జగన్నాథ రథయాత్రకి, అక్కడ స్వామీజీ వస్తే ఆయన కాళ్ళ మీద పడేసింది మేనత్త గారు. చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏంటో మాట లేదండి, అసలు అలాగే ఉన్నాడు ప్రభుత్వాలు అంటే. అప్పుడు ఆవిడ ఆ స్వామీజీ, నాయన మాధవ, రాధా మాధవ కృష్ణ అని అనున్నా అన్న అంటే, అప్పటి నుంచి ఆయన అదే నా మొదటి అలా అనుకుంటూ ఆ కృష్ణ భక్తులు ఆయన అలా లీనమైపోయారు. మనం ఎప్పుడు కష్టాలు వచ్చినా కుంతీదేవి అడిగింది, నేను ఎప్పుడు అనుకుంటాను కుంతీదేవి మాకు ఎప్పుడు కష్టాలే రావాలి, ఎందుకంటే నిరంతరం భగవంతుడినే తలుచుకుంటూ ఉంటాము అందుకని. అయి బాబే, నిజంగా భగవంతుని తలుచుకుంటామా అంత బాగాను, రావాలి అని కోరుకుంటామా? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కష్టాలు కావాలని ఎవరు కోరుకుంటామండి? నాకైతే అలాగే అనిపిస్తుంది, కష్టాలు కావాలని ఎవరు అనుకో, అంత మంచి జరగాలని అనుకుంటూ ఉంటాం. అయితే కష్టాల్లోనే తలుచుకోవాలంటే, ఎందుకంటే అదేదో భజన కూడా అనుకో, కష్టాల్లో అందరూ తలుచుకుంటారు, సుఖాలు వచ్చినప్పుడు భోగాల్లో తలుచుకోరు భగవంతుని. ఇది దిస్ ఇస్ నాట్ ఎ యూనివర్సల్ ట్రూత్. అది పూర్తిగా నిజం కాదు, ఇది పూర్తిగా నిజం కాదు. ఒక్కొక్కళ్ళ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు కష్టాల్లో తలుచుకుంటారు, ఒక్కొక్కళ్ళు భోగాల్లో ఉన్నా కూడా మర్చిపోరు భగవంతుని. అలాగే ఈ నర్సి మహత ఈ పెద్దవాడు అవుతూ ఉంటాడు, ఎంతసేపు దైవ చింతనలోనే ఉంటూ ఉంటాడు అన్నమాట. ఎక్కువ అసలు ప్రపంచాన్ని పట్టిస్తాడు. సరే ఆ అన్నగారు వదిలిగారు ఒక ఆవిడ ఉంటుంది, పాపం పెద్ద అవుతూ ఉంటాడు. ఒకరోజు ఏమైతుందంటే ఇంట్లో వచ్చి చేస్తాడు ఆయన, అంటే తరివేస్తాడు. ఎందుకంటే ఓపిక గారు ఏదేదో చెప్పింది ఆయన మీద, ఒక్కసరికి ఆయన పని పాట లేకుండా ఎంతసేపు అంటే భగవంతుడి గురించే మాట్లాడుతున్నావు, భగవంతుడినే అలాగా నామం చేసుకుంటూ ఒక్క పని చేయట్లేదు, ఆ సోమరపేట తయారయ్యావని చాలా తిడతాడు ఆయన, తిట్టి కొడతాడు కూడా. కొడితే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, చాలా బాధపడతారు అంటాడు కూడా. భగవంతుని నమ్మిన వాడు, భగవన్ నామం చేసేవాడు ఎప్పటికీ కూడా అలసత్వానికి లొంగడు, మా అది టైం వేస్ట్ చేస్తున్నట్టు కాదు అని అవన్నీ చెప్తారు. కానీ ఇంట్లో బాధపడతారు, ఆయనకి భార్యాపిల్లలు కూడా ఉంటారు. అయితే వాళ్ళు పుట్టింటికి వెళ్ళి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని చెప్పేసి ఆయన ఆ వెళ్ళిపోతారంటే అలా అడవిలోకి. ఆయనకి పాపం అన్నగారితో ఏం మాట్లాడతారు, ఆయనకి ఇంకా భగవద్ దృష్టి తప్ప ఇంకోలేదు. అంత పుట్టినా పిచ్చినా వదిన గారు అన్నగారు ఎన్ని మాటలన్నా కూడా ఆయన ఏమీ పట్టించుకోలేదు, వెళ్ళిపోతాడు. బాధపడతాడు, దేనికి బాధపడుతున్నాడు, పాపని భార్య పిల్లల దగ్గరికి ఆ తత్తవారి ఇంటికి వెళ్దామా అంటే వెళ్ళ బుద్ధి అవ్వలేదు ఆయనకి. అంటే ఆ భక్తు, ఆ భక్తి ఎలా వెళుతుందో చూడండి. ఏ ఆ భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఆయన అరదుల్లో పడతాడు, వెళ్ళి అక్కడ ఒక శివలింగం చూస్తాడు, దానికి తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏడుస్తూ ఉంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా నీకేం కావాలి అని అడుగుతాడు. నాకేం కావాలో కూడా నాకు తెలియదయ్యా, ఎందుకు ఈ జీవితం వచ్చిందో నాకేం తెలియటం లేదు అని ఏడుస్తాడు పాప. ఏడిస్తే దానితో నేను తీసుకెళ్తాను, బృందావనం తీసుకెళ్తాను అని శివుడు ప్రత్యక్షమై, అక్కడ చాలా బాగుంటుంది, నీకు దారి దొరుకుతుంది అని చెప్పి బృందావనానికి తీసుకెళ్తారు. బృందావనానికి తీసుకెళ్తే అక్కడ రాసలీల జరిగే టైం, ఆ టైంలో ఆయనకు అసలు ఇంకా అసలు వెళ్ళిపోయి అన్నమాట, అంటే ఆయనతో వెళ్ళిపోతారంటే బృందావనంలో ఎంటర్ అవ్వగానే ఆయన ఒక విధమైనటువంటి ట్రాన్స్ లో వెళ్ళిపోతారు. అక్కడ చూస్తూ ఉంటే కృష్ణుడు అక్కడేమో చక్కగా అందంగా నిల్చుని ఆ వేణువు ఊపుతూ ఉంటే ఆయనలోంచి రాధాదేవి వచ్చింది. ఆ రాధాదేవిలోంచి అష్ట భార్యలు వచ్చారు, అష్ట భార్య అక్కడి నుంచి 16,000 మంది గోపికలు వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ వచ్చక్కడ అలాగా చుట్టూ ఆయన మధ్యలో ఉండి ఆ వేణువు వాయిస్తూ ఉంటే వారు అలాగ మైమర్చ నృత్యం చేస్తున్నారు. ఈయన అలా చూస్తూ ఉన్నాడు అన్నమాట, అది చూస్తే అలా కలమన్ని కారిపోతూ ఉంటాయి ఆయనకి. అప్పుడు కృష్ణుడు వచ్చి, ఎందుకు నాయన నువ్వు ఇలా ఎంత బాధపడుతున్నావు ఏంటంటే, స్వామి నన్ను ఇంక ఇందులోంచి తీయటయ్యా ఆనందంలోంచి నన్ను, లేదు లేదు నేను మహాభక్తుడివి, నువ్వు ప్రచారం చెయ్యాలి కృష్ణ భగవంతుడిని గురించి, ఆ మానవుల్లో భగవద్భక్తిని పెంపొందింప చెయ్యాలి, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పి ఆయనకి ఒక చిడతలు 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 తర్వాత ఒక పీతాంబరం ఒక కాన్పురా అతన్ని ఇచ్చి పంపిస్తా, నువ్వు వెళ్ళి నువ్వు ప్రచారం చెయ్యాలి, దేనికి నువ్వు ఇలా ఉండిపోకూడదు అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా అదృశ్యం అయిపోతారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు శివుడు, శివుడు కూడా అదృశ్యం అయిపోతాడు. ఈయన ఇంకా మహా ఆనందంలో అలాగ కృష్ణనామం చేసుకుంటూ అదే ఆ పాట పాడుతూ ఉంటాడు అన్నమాట. అదే మందిరు మందిరు మూరతి తోరి తిరిపిన దేవి సూరతి తోరి లంగిడా చలు తరు పౌంచే కాశీరు. చూడండి గురుగా బోలే అది కూడా ఉందనుకుంటాను అందులో. ఈయన అసలు ఎంత నోరు మాట రానివాడు ఈయన నరసింహ, అసలు మాట్లాడలేదు పుట్టినప్పటి నుంచి. ఆ మాల్వారి గురించి, నమ్మాలి వారి గురించి ఎవరి గురించి చెప్తూ ఉంటారు కదా, జపనాల నమ్మాలి వారు నోట్లో అసలు మాట రాదు. కానీ తర్వాత సరిగా ప్రశ్న వేస్తే ఇంకొక ఆయన ఇంకో ఆళ్వారు గారు అప్పుడు ఈయనక స్వామీజీ ఆ నామం చెప్పింది గురించి అది, ఆ తర్వాత కృష్ణుడు ఇలా ఆర్డర్ చేసేసరికి ఆయన ఆయన ధర్మం ఏమిటో కూడా చూపించేస్తాడు ఆయన గోవ. సో ఆ విధంగా ఆయన అలాగా ఇంత పొద్దున్నే చక్కగా ఎవరబ్బా ఇంత శ్రావ్యంగా భక్తితో పాడుతున్నారు ఇంటికి వస్తాడు అన్నగారి ఇంటికి బంశీధర్ ఇంటికి వచ్చేసరికి అని ఇలా వెళ్తాట చూడంగానే ఓరి నువ్వా వేషాలు ఇది కూడా మొదలెట్టావు, ఎవరిని మోసం చేస్తామని ఇవన్నీ వేసుకున్నావు ఈ వేషాలు వచ్చేసి మళ్ళీ పెడతాడు ఆయన పాప. అంటే ఇది నేను చేసుకోలేదు, ఇది నాకు కృష్ణుడే జరిగిందంతా చెప్తాడు. శివుడు కృష్ణుడు అందరు చాలా సార్లు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నీకు నా ఇదంతా తోమరితనానికి దారి తీస్తుంది, ఇలా కూర్చొని చేయను అని కోపడుతుంటే అన్నా నన్ను ఎందుకు ఈ సంసారం అనే సంసారం నీకు తెలుసు కదా, ఎన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చిన ఆయనకి బోధ చేస్తూ ఉంటాడు ఇలా ఇంత కోపడుతున్నా, నన్ను ఎందుకు ఈ సంసారంలో పడేద్దామని చూస్తున్నావు, నేను నా కృష్ణదేవుడు ఆదేశం ఇచ్చిన ప్రకారం నేను ఈ విధంగా చేసుకుంటానంటే అసలు అప్పుడు గారు కూడా మేమే కూర్చుని ప్రాణగా తప్పడానికి నేను నీకు ఇక్కడ మేము కూర్చున్నావా, మాకు అనవసరంగా నువ్వేం చేయకపోతే నీకేం పెట్టేది లేదు ఇంట్లో అన్నవారు వదిలివారు తప్పరాదు, నీకేం పోయింది ఎక్కడ ఉంటేనేంటి. సో యాక్చువల్లీ ఒక గదిలో ప్రతి కాలం వస్తాను ముందర అని ఇంకా హాయిగా ఉంది, ఇంకా హాయిగా చేసుకోవచ్చు కదా నాన్న, ఇంకా చివరికి ఇంకా లాభం లేదు వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు బాబా భార్య పిల్లలతో. ఆయన అలాగా వెళ్తూ ఉంటాడు, తర్వాత పెళ్లి కూడా చేస్తాడు ఈ అన్నగారు, కొన్ని పెళ్లి చేస్తే ఏదైనా బాబు పడతాడు అని ఆ పెళ్లి చేసిన భార్య అతను కూడా కలిసి మరి ఆ చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తాడు 15 ఏళ్లతో ఎంత పోతారు, తర్వాత చిన్న వయసులోనే పిల్లలు కూడా పడతారు, తర్వాత అబ్బాయి ఒక అమ్మాయి. మరి ఈయనలాగా నామ ఇదే చేసుకుంటారు ఇంట్లో పరిమాస్తాడు కదా, అందుకని తను అక్కడ అలా బయటికి వెళ్ళిపోయి అలా భజన చేసుకుంటూ నామ సంకీర్తన చేసుకుంటూ అలా ఉంటూ ఉంటాడు. ఈయన భక్తిని చూసి అందరూ అట్రాక్ట్ అయిపోయారు, అండ్ ఈయన దర్శనం చేసుకుంటే చాలు వాళ్ళకంత మంచి కూడా జరుగుతుంది. వాళ్ళు ఆ అప్రిసియేషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ఇస్తూ ఉంటారు వాళ్ళకి, అదే అతనికి తప్ప జీవనోపాధి, అది పెట్టుకుని తింటూ ఉంటారు భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లకి ఆ రోజుల్లో చిన్నప్పుడు పెళ్లి చేసేసేవారు కదా అమ్మాయి, ఇది కూడా అవ్వకుండా అనమాట, పిల్ల అవ్వకుండా కూడా పెళ్లి చేయాలి పెళ్లి చేయాలనుకుంటే ఓ తప్పకుండా పెళ్లి చేస్తారు. ఇప్పుడు పెళ్లి అంటే చాలా ఉంటాయి కదండి, ఈయన అసలు దేనికి అసలు ఆ భార్య పాప అట్లాగా లాక్కొస్తూ ఉంటుంది అనమాట. అయితే పెళ్లి చేస్తారు, పెళ్లి చేసి పంపించేస్తారు అమ్మాయి, ఆ పిల్ల అక్కడ అత్తవారింట్లో పుష్పవతి అయిందని కబురు పంపిస్తారు, మీరు అన్ని సారలతో తీసుకురావాలి అంట. మీరు సారలు ఓ వెళ్తా అలాగే తప్పకుండా సారలు అనేవి, ఎందుకంటే సారే అంటే భగవన్ నామ సంకీర్తన చేసుకుంటూ ఇలా వెళతారు. కొడుకు మృదంగం మాకు డెవలప్ అవుతుంటాడు, భార్యను చిరతల వాయిస్తూ ఉంటుంది, తాళం వేస్తూ ఉంటుంది, ఏదో ఈయనేమో పాడుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అది అంటుంది కూడా ఏంటండి ఇలా చేతులతో వెళ్దాం, అక్కడ మనం సారీలకు తీసుకొని రమ్మనమని మరీ ఉత్తరం రాశారు, మనం ఇలా వెళితే ఎలాగా అంతేను. పాండురంగుడే చూస్తాడా, కృష్ణుడే చూస్తాడు, ఎందుకు మనకి ఇదంతాను, ఇంతకంటే ఏదైనా ఉందా అసలు సారో, వీరికి మించిన సారో భగవన్ నామానికి మించిన సారో ఏదైనా ఉందా అని వెళుతూ ఉంటే అక్కడ వీరకుడు వీయప్రాలు వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ తిట్టుకు వస్తారు, ఏదయ్యా దిగుల చేతులు ఉప్పుకుంటూ వచ్చావు ఏది సారో అని. అంటే ఇంత అప్పుడు ఆయన అంటారు సరే మీకు ఏమేం ఎక్కడైనా సరే పాపం ఇలాంటి పిల్లలు పెళ్లి చేస్తారా అని వాళ్ళు తిట్టుకు వస్తుంటే ఆ పాప ఆ పిల్ల చిన్న పిల్ల ఏడుస్తూ నాన్న మీరు ఇలా చేశారు నన్ను ఇక్కడ చెప్పాలి అక్కడ ఉంచుకో నాకు ఇలాంటి చెడ్డ ఇది ఇలాంటి కష్టకాలం తెప్పించాడు ఏంటో అని ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది. పిల్ల ఏడవదామని ఆయన కొంచెం బాధ అనిపించి సరే నీకు ఏం కావాలో ఒక లిస్ట్ రాయండి ఆ లిస్ట్ రాసే చేస్తారన్నమాట. వాళ్ళు ఎంత అవమానం చేస్తారంటే ఈయన్ని ఏ మొహం పెట్టుకుని వచ్చారయ్యా అని కొడతారు. అందులో ఆ విజయంతుడు ఒక అతనికి చెప్పింది ఈవెన్ కాల్లో లిస్ట్ రాయించాడు పట్టం చేత ఓ బాబు ఉంటాయి కదా వారికి అవన్నీ రాయించి ఆ చివరిలో వనపడడానికి ఆ రాసిన వాడు ఒక గుండు రాయి అని రాస్తాడు. అందుకో నాకు లేదు గుండు రాయి సరే ఇవన్నీ పట్టుకొని ఆయన అక్కడ స్వతంత్రంగా ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి స్వామి మీదే భారం అంటే అక్కడ అలా భావన సంకీర్తం చేస్తూ ఉండిపోతే స్వాంత్రంగుడు అవి తీసుకుని చూసి అన్ని వస్తువులు పట్టుకొని స్త్రీనేమో ఇలా పడిపోతాడు మోచలాగా అక్కడ ఆయన సంకీర్తంలో ఉండిపోతే ఆయన బియ్యంకుడి ఇంటికి వెళ్ళి ఇదిగో నేను నన్ను నరిసి పంపించగా వచ్చానండి మీకు ఇవన్నీ కావాలో సారాన్ని కావాలన్నారు మీకు ఇంకా ఇవన్నీ తెచ్చారు ఆశ్చర్యపోతారు. ఈయన మార్గదర్శనంలో వస్తారన్నమాట అంటే వాళ్ళ అంత దృష్టివంతులు అక్కడ ప్రాంతంగా వచ్చారు వచ్చి ఇవన్నీ ఇచ్చేస్తే అప్పుడు అక్కడ గుండెరావు కూడా తీసుకొస్తారు అంటే అది వెటకారానికి చేసిన పని కూడా కావాలని ఆయన తీసుకు ఇచ్చేసి వెళ్తారు. వెళితే వెళ్ళిపోతారు సరే ఈయనకి మూర్చి నుంచి లేచి పడిపోవాడు కదా ఆయన స్పృహ తెలియకుండా అందు నుంచి లేచి వచ్చి సరే నీకు ఎలాగో అలా నేను తెచ్చిస్తాను అని ఏంటయ్యా నువ్వు పంపించేసావుగా నువ్వు అన్నీ పంపించేసావుగా మాకు మమ్మల్ని క్షమించే నేను అనుకోకే అన్ని తెచ్చిచ్చేసావు. ఈయన ఆశ్చర్యపోతాడు నువ్వు పాండురందరికీ ఇదొక లెక్క అని ఇలాగా అలాగే కొడుకు పెళ్లి కూడా అలాగే సరే ఇలాగ కొడుకు పెళ్లి వాడికి కూడా చెల్లాలని చెప్పేసి ఒక సంబంధం తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఎప్పటికీ భక్తులు భగవద్భక్తులకి అనుసరించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రతికూలంగా కూడా పనులు చేసేవాళ్ళు ఉంటారు. అంత చెప్తారు ఈశ్వ అసూయ ఓర్వలేదు తన తన గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉంటారో ఆ దీంతో అతని మీద రక్ష తీసుకోవాలని ఎవరో ఈయన పేరు ఈ పేరు పాండరంగుడు వచ్చి ఏమేం చేస్తున్నాడు ఈయనకి అన్నట్టుగా తెలిసిపోయింది అందరికి. అయితే అప్పుడు ఆయన మీద ఇంకొక ఎవరికైతే బాగా ఈచ్ఛగా ఉండిందో వాళ్ళు ఇదొక ఇంకొక గుళ్ళో నుంచి ఒక వాళ్ళ నుంచి ఒక పెద్ద ఆయన ఎవరో వస్తారు ఒక పురోహితుడు. ఆ రోజుల్లో ఏంటంటే పురోహితుడే అన్ని నిర్ణయించేవారు అట వాళ్ళకి వాళ్ళ మీద ఎంతో నమ్మకం ఇది మంచి సంబంధం అని చెప్తే చేసేసుకున్నాను అర్థంతో పురో అలాంటి మీకు ఒకటి నరసింహ మహితా అని ఒకటిన్నాడు ఆయన ఒక కొడుకున్నాడు అది అని ఆ ఆడపల్లి వారు పంపించిన అబ్బాయికి తెలిసింది. అతను వచ్చాడు ఈ ఊరు ఈ వచ్చి ఇక్కడ నరసి అనే ఆయన ఎక్కడున్నా నరసి అనే ఆయన కూడా అనలేదు ఉన్నాడని చెప్పాను అనేసరికి ఇక్కడ ఈ ఉన్నాడు కదా తెలను ఒకడెవడో నచ్చని వాడు వాడిని ఇష్టం లేని వాడు అతను ఏంటంటే అక్కడ చూడండి మీకు ఇంతకంటే మంచి సంబంధం లేదు గొప్ప సంబంధం నరసింహ మహతా అని అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అనేసరికి అదే ఆయన ఎక్కడ ఉన్నారు అంటే సరే వెళ్ళి ఇలా మీరు చాలా గొప్పవారట మీరంతా భక్తులు అంటే అంటే తప్పకుండానండి పెళ్లి మీరందరూ తప్పకుండా పెళ్లికి రావాలి చుట్టాలు పట్టాలు అందరితో తప్పకుండా పక్కన వారితో రావాలి అని మరో వీళ్ళు వెళతారు మళ్ళీ భజన చేసుకుంటూ వెళతారు. వెళితే అక్కడ అంటే అప్పుడు ఈయన ఆ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏంటి మీరు ఒక్కళ్ళే వచ్చారా మీ బంధుమిత్రు మీ బంధుమిత్రులు ఎవరు వస్తున్నా ఎవరు ఆ బంధుమిత్రులు ఇక్కడ కృష్ణుడు కదా మరి కృష్ణుడు ఆయన అష్ట భార్యుడు ఆ తర్వాత தேவதும் இந்திரனும் இந்திராதி தேவதும் வசிஷ்டாதி புரோகிதனும் தர்வாத ரகு மகர்ஷி கபில மகர்ஷி வந்து குரு తర్వాత అష్ట వసువులు ఇలా అందరూ అన్నమాట అందరూ వచ్చేట ఆయన పరివారం అందరూ ప్రతి మ్యాజిక్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి బ్రహ్మ మహేశ్వరుడు వీళ్ళందరూ మిగతా దేవతలు అష్ట వసువులు వీళ్ళు వాళ్ళు అందరూ ఆ దేవతాగణం అంతా తర్వాత కుబేరుడువంటి యక్షులు అందరూ వచ్చేట ఓల్డ్ సామాను పట్టుకుని నేను అది చదువుతూ ఉంటానండి నాకు చాలా ఆనందంగా అదేదో మనకు పాట ఉంది కదా అందులో అన్ని బ్రహ్మ ఏదో చిరుతలు భావిస్తూ ఇది భావిస్తూ బ్రహ్మంగా భావిస్తూ అదేదో ఉంది పాట కదా శివుడి పెళ్లికి అలా అలాగా నాకు ఎంత అనిపించిందంటే ఓ మై గాడ్ వీళ్ళందరూ వచ్చేసారు వీళ్ళందరూ పెళ్లి పెళ్లి పెద్దవారన్నమాట వీళ్ళందరూ మరువేషాల్లో వచ్చేసేసి ఆ పెళ్లి ఎక్కడ అవుతున్నారు అది ఒక్కసారి చెప్పి ఎలా అంత హాయ్ ఎంత బాగుంటుందో సరే అందరూ వెళతారు ఈయన ఈయన అసలు ఈయనకేం ఈయనకేం తెలియదు ఈ మారువేషాల్లో వచ్చారు వీళ్ళంతా వచ్చి అంతా చేసేస్తారు అంత రాధాదేవి కూడా వస్తుంది అందరూ ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చి అంత పెళ్ళి అంత బాగా అయిపోతుంది తిరిగి అందరూ ఎవరు ఊరి పొలం మీద వచ్చేటప్పటికి అందరూ డిజపియర్ అయిపోతారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ అదృశ్యం అయిపోతారు అన్నమాట అప్పుడు అనుకుంటాడు ఎంత ఆయన నమ్ముకుంటే మనకి లోటు ఏమిటి అంటే భగవంతుని ఈ విషయాల కోసమా మనం నమ్మాలి అంటే అక్కడ అది కాదు ఆ భక్తి చూడండి ఎలా తెప్పించుకుంటే కానీ ఆయన ఎంత వైరాగ్యం అంటే ఆయన చాలా గుజరాతీ ఆయన భక్తంత పాటల్లోనే గుజరాతీ పాటలు ఆ తర్వాత వైష్ణవ జలతో అనే ఒక పాట రాస్తారు అది గాంధీ గారికి కూడా చాలా దాని అర్థం చదివితే ఎంత అందంగా ఉంటుందోనండి ఆయన ఆ పాటలను అంటే కవుల భాగ్యం తల్లిగా చూడాలి ఇవన్నీ వస్తాయి ఆ పాటలు చాలా అది నాకంటే అది నాకు కొంచెం గుర్తుంది అర్థం అది అదంతా ఇలాగా ఆయన పాటలతో ఆయన అలాగా అందులో వైరాగ్యం కూడా బాగా జోడించి నిజమైన వైష్ణవుడు అంటే ఎవరు అని ఆ పాటలో తెలుస్తుంది అనమాట కవుల ధనం తీసుకోకూడదు తర్వాత ఇలా ఏ వస్తాయి అందులో ఆ వైష్ణవ జనతో అనే పాటలు నిజమైన వైష్ణవుడు అంటూ అతను అని అంటే అక్కడ ఎక్కడా మనకి అక్కడ భగవత్ విషయంలో భగవంతుడికి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి మనం ఎప్పుడో ఈ గురుదేవుడు అపోజిట్ గురుదేవుడికి ఏది ఇష్టమో మనం అది చెయ్యాలి అనే ఆ అతన్లో అతను అంటే ఈ విధంగా ధర్మపరంగా ఉంటూ నిరంతరం ఆ భక్తి భావనతో ఆ భక్తి అనేది కూడానండి గాఢమైన విశ్వాసమే భక్తి అని గురుదేవుడు ఎన్నిసార్లు చెప్పారు అయితే విశ్వాసం ఉంది ఉంది అంటే చాలదు మన ప్రయత్నం కూడా ఉండాలి అక్కడ మన అమ్మ చెప్పారు ప్రయత్నం అనేది ఉండాలి ఈ మధ్య ఉపన్యాసంలో ప్రయత్నం చేయకుండా విశ్వాసం బాబుజీ చూసుకుంటారు అంటే దట్ డజంట్ వర్క్ దట్ వే అది ఇక్కడ ప్రయత్నము ఉండాలి అక్కడ విశ్వాసమే ఉండాలి ఆ గాఢమైన విశ్వాసమే అదే భక్తి ఆ భక్తి ఎంత అంటే ఒకళ్ళు అంటే నీకు ఎక్కువ ప్రేమ ప్రేమ ఉంటే నువ్వు ఏ పనైనా చేస్తావు ఏదైనా త్యాగం చేస్తావు అది అందుకనే భక్తి యొక్క పరాకాష్ట జ్ఞానం ఎందుకున్నారు ఎందుకున్నది ఈయన ఇంతగా అసలు ఎవరు ఎన్ని అన్నా తిట్టినా ఏం చేసినా ఉలకలేదు పడకలేదు ఆయన మరి అది ఎంత స్థితప్రజ్ఞ లక్షణం అండి అది అలా మనం ఉండగలిగితే చాలా ఒక నిమిషం ఒకళ్ళు మన ఏదో చదువుతున్నాను నేను ఎవరైనా మన అమంగానే మనం వెంటనే రియాక్ట్ అవుతున్నాం అవ్వకుండా తగ్గి మనం ఉంటే అది చాలా హెల్ప్ చేస్తుంది మనకేమో ఆ స్టైల్ వచ్చినప్పుడు అది మనకి ఆ గురుదేవుడు మనకి ఒక మాట్లాడిస్తారు, అక్కడ అడపల వాళ్ళకి జరిగేసింది కూడా జరుగుతుంది అనమాట, తెలిసిస్తుంది వాళ్ళకు కూడా. ఇంత తిడుతున్నా నీకు సిగ్గు లేదా లెక్క లేదా అని. ఇది అసలు ఒక ఇంగ్లీష్ స్టోరీని చదువుతున్నా, అందులో ఎంత తిడుతున్నా అసలు ఏమి అమ్మాయి ఉలక్కుండా కలక్కుండా. బట్ షీఈస్ అ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన కూడా అసలు. తర్వాత ఆ అబ్బాయితో చాలా తెలుసు వచ్చి బుద్ధి వచ్చి చాలా బాగా అనుకుంటారు అన్నమాట, ఎవరైతే చూస్తారో. అలాగా ఏంటంటే ఆ ఆ భక్తిలో అంటే అది అనుభవానికి వస్తుంది. ఆ ఫెయిత్ కనుక భక్తిగా ఉంటే దాన్నే మనం భక్తి అంటున్నాం, ప్రేమ అంటున్నాం. అంటే ఏంటి అంటే మనలోనే ఉంది ఆ శక్తి, ఆ శక్తిని మనం నమ్మి ఇందులో నమ్మకం అనేది నేను ఎందుకు పరికరాన్ని కించకపోతే ఉందని నమ్మ చెప్తున్నారు. అండ్ నిన్న రాత్రి విన్నాను అసూయ అంటే ఏంటో తెలుసా, ఒకళ్ళని చూసి ఓర్వలేనితనమనే కాదు ఒకళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళకుంది నాకు లేదు అనకు అనేది కూడా అసూయ. అప్ప రాజవిద్యం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు చదువుతుంది అలాంటప్పుడు ఆ విధంగా మనం ఇవన్నీ ఇంత నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు కదా, ఇదేమిటి నాలోనే ఉన్నారు నాలోనే ఉన్నారు అంటున్నారు. అదేంటో వి హ్యావ్ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే దర్శించడం అంటే అనుభవించడం అని కూడా ఒక అర్థం ఉందని చదివాను. సో ఆ దర్శించేది మనం ఆ సరి అయిన దర్శనం దొరకాలి మనకి. ఇంత ఇంతటి చక్కటి మనకి ఎక్స్పోజర్ ఉన్నందుకు దాన్ని కొంచెం ట్రై చేద్దాం అని ఒక ఆ ప్రయత్నం ఒక గట్టిగా చేస్తే తప్పకుండా మనకు అది ఏదో తప్పకుండా అర్థమవుతుంది. ఈయన ఇలాగా ఈ నరసింహిత పాపం ఇలా 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 చాలా అంత భక్తి అనమాట అంత ప్రచారం చేశాడు. చివరికి ఆయన నోట్లోంచి ఆయన తల్లి భార్య కొడుకు కూడా వెళ్ళిపోతారు శివ సాహిత్యం పొందుతారు. ఆయన ఒకటే పాట ఆయన నోట్లోంచి వచ్చింది అనమాట, ఏంటి అది గుజరాతీలో పాట ఒక్క లైన్, అది దాని అర్థం ఏంటంటే నాకు ఈ బంధన కూడా తీసేస్తారా నాయన అని ఆయన నోట్లో అనుకోకుండా అలా వచ్చేసింది. ఈ బంధన కూడా తీసేస్తావా, నేను నీ నామం ఇంకా బాగా చేసుకోవచ్చని అన్నా. ఆయన అలా నామం చేస్తూ ఎన్నో పాటలు రాసి ఆ తర్వాత ఆయన కూడా గురు సాహిత్యం చెందారు. ఇది బాబుజీ ఎందుకు ఇలా భక్తుల చరిత్రను చదవమన్నారు అంటే ఆ కష్టాల్లో ఆ విశ్వాసం అనేది అంటే ఇట్స్ వెరీ హార్డ్ అటువంటి విశ్వాసాన్ని మనం అలవాటు చేసుకోవడానికి. కానీ చేసుకుంటే ఉన్న కొంచెమైనా అందులో ఓపికైనా ఒక కొంత పర్సంటేజ్ అయినా మనం దాన్ని ప్రాక్టీస్కి చేసుకుంటే తప్పకుండా మనం కూడా ఆ లెవెల్కి వెళతామని నాకు నాకు నమ్మకం. నాకు ఈ అవకాశం వచ్చిన శ్రీ గురుదేవులకి ఓపిక్గా ఉన్న మీరే మీ అందరికీ కూడా నా నమస్కారం.